We had a conference in Bangalore last month.
పోయిన నెలలో బెంగళూరులో కాన్ఫరెన్స్ జరిగింది.
And I mentioned there that whenever Jesus preached, he always sat down.
నేను అక్కడ చెప్పింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు బోధించినా కూడా కూర్చొని బోధించేవాడు.
Many people don't know that.
అనేక మందికి ఆ విషయం తెలియదు.
But everywhere in the New Testament it says that.
కొత్త నిబంధనలో ప్రతి చోట కూడా ఆ విషయం చెప్పబడింది.
When he preached to the unbelievers, he stood up. When he preached to his disciples, he sat down.
ఆయన అవిశ్వాసులకు బోధించినప్పుడేమో నిలబడి బోధించారు, విశ్వాసులకి శిష్యులకి బోధించినప్పుడేమో కూర్చొని బోధించారు.
Whether we stand or sit is not the important thing.
మనం కూర్చొని చెప్తున్నామా నిలబడి చెప్తున్నామా అన్నది కాదు ప్రశ్న.
But there was a principle that Jesus was teaching through that.
దాని ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఒక నియమాన్ని బోధించారు.
Which many churches have not understood.
అనేక సంఘాల్లో ఈ విషయం అర్థం కాలేదు.
And that is this.
అదేంటంటే ఇది.
In a classroom, a teacher stands to teach the students.
ఒక తరగతి గదిలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధించడానికి నిలబడి బోధిస్తాడు.
In your home, when you sit with your family around the table,
మీ ఇంట్లో
a father sits and speaks to his children.
మీ ఇంట్లో బల్ల చుట్టూ కూర్చున్నప్పుడు తండ్రి కూర్చొని మాట్లాడతాడు, బోధిస్తాడు.
One is a classroom, the other is the home.
ఒకటేమో తరగతి గది, మరొకటేమో ఇల్లు కుటుంబం.
One is a school, the other is a family.
ఒకటేమో పాఠశాల, మరొకటేమో కుటుంబం.
The church is not a school, it's a family.
సంఘం అంటే ఒక పాఠశాల కాదు, ఒక కుటుంబం.
And that is the thing we need to understand.
ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.
That those who preach God's word must preach not like a teacher in a school.
ఎవరైతే దేవుని వాక్యాన్ని బోధిస్తారో వాళ్ళు పాఠశాల ఉపాధ్యాయులాగా బోధించకూడదు.
But like a father to a family.
ఒక కుటుంబానికి తండ్రిలాగా బోధించాలి.
The best elders are those who understand that.
సంఘంలోని శ్రేష్టమైన పెద్దలు ఎవరంటే ఆ విషయాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళే.
And the best church is a church which is like a family.
శ్రేష్టమైన సంఘం ఏంటంటే ఒక కుటుంబం లాగా ఉన్న సంఘం.
Today many churches are more like cinema theaters with hundreds of people sitting there.
ఈ రోజు మనం చూసినట్లయితే అనేక సంఘాలు ఎలా ఉన్నాయంటే సినిమా హాళ్ల లాగా ఉన్నాయి, వందల మంది వచ్చి కూర్చుంటున్నారు.
You know, like you go to a cinema theater, you pay the money, take your seat and see the program and go home.
Manam cinema hall lo kelli ticket teesko double chellinchi ticket teeskon cinema chusi intiki vellipotham.
You don't know who is sitting around you.
Nee pakkane evaru kurchunaro teliyadu.
But that doesn't happen in a family.
Kani oka kutumbamlo aa vidhanga jaragadu.
In a family it's small and you know everybody.
Oka kutumbam ante chinnaga untundi, andariki andaru telustaru.
And you're concerned if somebody is sick or you suffer with them. If they are honored, you rejoice with them.
Evarkaina jabbu vachinappudu manam varini chusukuntam, evarkaina ganata vachinappudu manam varitho paatu santoshistam.
So the Lord Jesus wanted the church to be like a family.
Yesu Christu pravar e vidhanga anukunnaru ante sangham ante kutumbam laaga undali ani.
But through the centuries the church has lost that vision.
కానీ శతాబ్దాల తరబడి మనం చూస్తూ ఉంటే సంఘం ఆ దర్శనాన్ని కోల్పోయింది.
And not only that, the church has lost many many truths that are written in the Bible.
అంత మాత్రమే కాదు, బైబిల్లో రాయబడిన అనేక సత్యాలను సంఘం కోల్పోయింది.
I want to read a verse in 2 Corinthians in chapter 4.
కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం నుండి ఒక వచనాన్ని నేను చదువుతాను.
There are many functions the devil has.
సైతాను అనేక పనులు చేస్తూ ఉంటాడు.
There are many things he does.
అనేక విషయాలు చేస్తుంటాడు.
He deceives people.
ప్రజలను మోసం చేస్తుంటాడు.
He accuses believers.
సహోదరులను నిరారోపణ చేస్తుంటాడు.
He leads people astray.
ప్రజలను దారి తొలగేటట్లు చేస్తాడు.
He does harm in many ways.
అనేక విధాలుగా మనమే దాడి చేస్తుంటాడు, గాయపరుస్తుంటాడు.
He possesses some people through demons.
దయ్యం పడతాడు దయ్యంలాగా.
But here we read another ministry that the devil does.
సైతాను చేసే ఇంకొక పరిచర్య గురించి మనం చదువుతాం ఇక్కడ.
He is called here in 2 Corinthians 4:4 the god of this world.
2 కొరింథీయులకు 4:4 లో ఈ యుగ సంబంధమైన దేవత అని వ్రాయబడింది.
In the Old Testament we read about many false gods, idols like Baal and others.
పాత నిబంధనలో మనం బయలు అలాంటి వారిని, తప్పుడు విగ్రహాలని, తప్పుడు దేవతలను చూస్తూ ఉంటాం.
But this is not an idol.
కానీ ఇక్కడ ఒక విగ్రహం కాదు ఇది.
This is a real person.
ఇక్కడ ఒక వ్యక్తి, నిజమైన వ్యక్తి.
And he is called by the Holy Spirit the god of this world.
పరిశుద్ధాత్మ చేత ఏమని పిలవబడ్డాడంటే ఈ యుగ సంబంధమైన దేవత లేక దేవుడు.
He is not the true god who created this universe.
ఈ ప్రపంచాన్ని నిర్మించిన నిజమైన దేవుడు కాదు ఆయన.
That is the god and father of our lord Jesus Christ.
మన యేసుక్రీస్తు ప్రభు తండ్రి యొక్క దేవుడు దీన్ని సృష్టించాడు.
But god himself calls Satan a god of this world.
కాని దేవుడు ఏం చెప్తున్నాడంటే సైతాన్ని యుగ సంబంధమైన దేవుడు లేక దేవత.
That means a lot of people must be worshiping him.
అంటే అనేక మంది ఆయన ఆరాధిస్తూ ఉండాలి మరి.
Without knowing it.
తెలియకుండానే.
For example.
ఉదాహరణకు.
A man who worships money is actually worshiping the devil.
ఒక వ్యక్తి డబ్బును ఆరాధిస్తూ ఉన్నట్లయితే సైతాన్ని ఆరాధిస్తున్నట్లే.
A man who worships sinful pleasure is actually worshiping the devil.
పాపం ద్వారా వచ్చే సంతోషాన్ని ఒక వ్యక్తి ఆరాధిస్తున్నట్లయితే సైతాన్ని ఆరాధిస్తున్నట్లే.
A man who watches pornography on the computer is actually worshiping the devil.
కంప్యూటర్ లో భూత చిత్రాలను చూసే వాళ్ళు సైతాన్ని ఆరాధిస్తున్నట్లే.
Some of you may be doing that.
బహుశా మీలో కొంతమంది ఆ విధంగా చేస్తున్నారేమో.
You must realize that when you watch that those dirty pictures on the computer, you are bowing down to Satan and saying, "Oh Satan, I worship you."
మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు కంప్యూటర్లో అభూత చిత్రాలు చూసేటప్పుడు ఓ సైతానా నేను నీకు వంగి నమస్కారం చేస్తున్నాను నిన్ను ఆరాధిస్తున్నానని మీరు చెప్తున్నట్లు.
Do you do it?
మీరు ఆ విధంగా చేస్తున్నారా?
Then you can't worship Jesus Christ.
అప్పుడు యేసు ప్రభువుని మీరు ఆరాధించలేరు ఆ విధంగా అయితే.
But these things are not taught in many churches.
అనేక సంఘాల్లో ఈ విషయాలు బోధించబడట్లేదు.
Because sometimes the pastor himself is worshiping the devil.
Endukante konni saarlu aa pastorle saitanu aaradhistuntaru.
Many pastors love money.
Aneka mandi pastorlu dhanash kaligi untaru
devulu
prestuntaru.
They always go after the rich people.
Vallu ellappudu kuda dhanavantulu venta padutuntaru.
These are all agents of Satan, even if they call themselves pastors.
Vallu pastorlu ani pilipinchukuna kuda saitanu dootalu.
So here this god of the world, what he does is he blinds the minds of the unbelievers. unbelieving
ee yuga sambandhamaina devata em chestunnaru ante avishwasulaina vaari evaraithe vishwasulaina vaari gudditanam kalugu chestunnaru.
There's a difference between unbelievers and like it says here those who are unbelieving.
Nammani vaaru veru nammalekapothunna vaaru veru.
So he's not just talking about unbelievers here.
Avishwasul gurinchi kaadu ikkada cheptundi.
Anyone who does not believe something in the Bible is called unbelieving.
బైబిల్లోని రాయబడిన విషయాలను ఎవరైతే నమ్మట్లేదో వాళ్ళు అపనమ్మకస్తులు అపనమ్మకం కలిగిన వారు అని చెప్పబడింది.
సో సాతాన్ ఇస్ ఆల్వేస్ ట్రైయింగ్ టు బ్లైండ్ పీపుల్స్ ఐస్.
సాతాన్ ఎప్పుడు ఏం చేస్తున్నాడంటే మనుషుల యొక్క మనుషుల గ్రుడ్డితనం కలుగ చేస్తున్నాడు.
సో దాట్ దే డోంట్ సీ వర్స్ 4 ద గాస్పెల్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ క్రైస్ట్.
ఆ విధంగా నాలుగో వచనంలో ఉన్నట్లుగా దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకుండా నిమిత్తం.
Now many Christians know only the gospel of the forgiveness of sins.
అనేక మంది క్రైస్తవులకు ఏం తెలుసు అంటే వారి పాపాలు క్షమించబడ్డాయి అనే సువార్త మాత్రమే తెలుసు.
But the gospel is called here the gospel of the glory of Christ.
ఇక్కడ క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము.
Have you heard the gospel of the glory of Christ?
క్రీస్తును మహిమ కన క్రీస్తు మహిమను కనపరిచే సువార్త గురించి మీరు విన్నారా?
You may have understood the gospel of the forgiveness of sins.
పాప క్షమాపణ గురించిన సువార్త మీకు అర్థమై ఉండొచ్చేమో.
But the god of this world may have blinded your eyes to the gospel of the glory of Christ.
క్రీస్తు మహిమను కనపరిచే సువార్త ప్రకాశం మీ మీద ప్రకాశించుకున్నట్టు యుగ సంబంధమైన దేవత మీ కన్నుల గుడ్డితనం కలుగజేసి ఉండొచ్చేమో.
What is the gospel of the glory of Christ?
క్రీస్తు మహిమను కనపరిచే సువార్త ప్రకాశము అంటే ఏంటి?
It is more than forgiveness of sins.
అది కేవలం పాపములు క్షమించబడట కంటే ఎంతో ఎక్కువైనది.
If I were to use an illustration.
నేను ఒక ఉదాహరణ తీసుకోవాలనుకుంటే.
We clean a cup. That is the forgiveness of sins.
ఒక పాత్రను మనం శుభ్రపరుస్తాము అది పాప క్షమాపణకు సాదృశ్యము.
When that cup is filled,
ఎప్పుడైతే ఆ పాత్ర నింపబడిందో
with the nature of Christ, that is the glory gospel of the glory of Christ.
ఎప్పుడైతే క్రీస్తు యొక్క స్వరూపంతో ఆ పాత్ర నింపబడుతుందో అది క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము.
Many of you may have had the cup cleaned by the blood of Jesus Christ.
మీలో అనేక మందికి క్రీస్తు యొక్క రక్తం ద్వారా మీ పాత్రలు పరిశుభ్రపరచబడి ఉండొచ్చు.
Why do you clean a cup at home?
మన ఇంట్లో పాత్రను ఎందుకు శుభ్రపరచుకుంటాం?
యూ డోంట్ క్లీన్ అ కప్ జస్ట్ టు పుట్ యాస్ అ డెకరేషన్ ఇన్ యువర్ అల్మారా కబోర్డ్.
మీ ఇంట్లో ఏదో అల్మారాలో పెట్టుకోవడానికి కేవలం వాటిని శుభ్రపరచుకోరు.
నో, యూ క్లీన్ అ కప్ టు పోర్ సంథింగ్ ఇంటు ఇట్ టు డ్రింక్ ఎట్ ద టేబుల్.
మీ పాత్రను ఎందుకు శుభ్రపరచుకుంటారంటే ఏదైనా త్రాగటానికి మనం బల్ల మీద పెట్టుకుంటాం.
సో వై డస్ ద లార్డ్ క్లీన్ అవర్ హార్ట్? with the blood of Jesus from all sin?
యేసు ప్రభు రక్తంతో మన హృదయాలను ఎందుకు దేవుడు కడుగుతాడు?
Is it just to keep it empty?
ఏదో ఖాళీగా ఉంచడానికా?
No.
లేదు.
That is the gospel of the forgiveness of sins.
అది కేవలం పాపక్షమాపణకు సంబంధించిన సువార్త.
How your heart can be cleansed?
నీ హృదయం ఏ విధంగా పరిశుభ్రపరచబడిందో.
That's very important because it is the first step.
అది ఎంతో మంచిది, ప్రాముఖ్యమైనది, ఎందుకంటే అది మొదటి మెట్టు కాబట్టి.
See, if you want to give a cup of milk to your child,
మీ బిడ్డలకు ఒక పాత్ర నిండా పాలు ఇవ్వాలనుకుంటే,
and the cup and the child brings the cup to you,
ఆ బిడ్డ మీ దగ్గరికి పాత్ర తీసుకొచ్చినప్పుడు,
mummy please give me some milk,
అమ్మ నాకు కొన్ని పాలు ఇవ్వు,
and you look into that cup, it is full of muck and dirt and rubbish,
ఆ పాత్రలోనికి మీరు చూసినప్పుడు ఎంతో మురికి ఉంది అందులో,
will you pour the milk into that?
అందులో పాలు పోస్తారా మీరు?
No.
లేదు.
You say, my child, I have to clean this first.
ముందు దీన్ని నేను శుభ్రపరచాలి అని చెప్తారు.
So when we come to God with our heart, and the Lord says, I have to clean you up first.
మన హృదయంతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు కూడా అదే చెప్తాడు, నీ హృదయాన్ని మొట్టమొదట నేను పరిశుభ్రపరచాలి.
First step.
అది మొట్టమొదటి మెట్టు.
That is the good news that our heart can be cleaned.
మన హృదయాలు పరిశుభ్రపరచబడగలవు అనేది మంచి సువార్త.
That itself is a very good news that our dirty heart can be cleaned.
మన మురికి హృదయాలు పరిశుభ్రపరచబడతాయి అనేది ఎంతో గొప్ప శుభవార్త అది.
But the gospel of the glory of Christ is more than that.
కానీ క్రీస్తుని మహిమ కనపరచు సువార్త ప్రకాశం అనేది ఇంకా గొప్పది.
Just like the mother pours the milk and fills up the cup and gives it to the child.
ఆ తల్లి ఏ విధంగా పాలు పోసి ఆ పాత్రలో బిడ్డకి ఇస్తుందో,
God wants to give us the greatest thing anybody can get.
దేవుడు కూడా మనకి ఎవరైనా పొందదగిన అతి గొప్పది మనకి ఇవ్వాలనుకుంటున్నాడు.
What do you think is the greatest gift God can give you?
దేవుడు ఎవరికైనా ఇవ్వగలిగిన అతి గొప్ప బహుమతి ఏంటని మీరు అనుకుంటున్నారు?
Some of you think if God gives you a better house, that's a great gift.
కొంతమంది మీరు అనుకోవచ్చు దేవుడు ఇచ్చే గొప్ప బహుమతి ఇల్లే అని,
or a promotion in your job,
లేకపోతే నీ ఉద్యోగంలో పదోన్నతి అని,
or a better job,
లేకపోతే ఇంకా మంచి ఉద్యోగం అని,
or a job in a foreign country,
లేక బయట పాశ్చాత్య దేశాల్లో మంచి ఉద్యోగం అని.
Those are what worldly people think are gifts of God.
ఈ లోక సంబంధులు ఏ విధంగా అనుకుంటారు, ఇవి దేవుడు ఇచ్చిన వరాలని బహుమతులని.
And unfortunately, many believers are also praying to God only for these things.
కానీ దురదృష్టవశాత్తు అనేక మంది విశ్వాసులు కూడా దేవునికి వీటి గురించే ప్రార్థన చేస్తున్నారు.
But that's not what we are supposed to pray for.
మనం ప్రార్థన చేయాల్సింది వాటి గురించి కాదు.
If you read in the letters, very often Paul says to the believers, I am praying for you certain things.
పత్రికలను మనం చదువుతూ ఉంటే పౌలు అనేకసార్లు ఈ విధంగా చెప్తూ ఉంటాడు, మీ గురించి, మీ కోసం, వీటి గురించి ప్రార్థన చేస్తున్నాను.
Many times to the Ephesians, Philippians, Colossians, he says, I am praying for you certain things.
అనేకసార్లు ఎఫెసులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలొస్సెలకు రాసిన పత్రికలు వీటి గురించి ప్రార్థన చేస్తున్నాను.
He prayed for the churches he planted.
సంఘముల గురించి, ఆయన నాటిన సంఘముల గురించి ప్రార్థన చేస్తుండేవాడు.
Have you noticed what he prays for?
కానీ ఆయన వేటి గురించి ప్రార్థన చేస్తున్నాడో మీరు గమనించారా?
Do you ever find Paul praying, I pray that all of you will get good jobs?
మీ అందరికి మంచి ఉద్యోగాలు రావాలని నేను ప్రార్థన చేస్తున్నాను అని ఎక్కడైనా ఉందా బైబిల్లో?
I pray that all of you will get better houses to live in.
మీ అందరికి మంచి శ్రేష్టమైన ఇళ్ళు రావాలని ప్రార్థన చేస్తున్నాను.
I pray that all of you will get a better salary.
మీ అందరికి మంచి జీతాలు రావాలని ప్రార్థన చేస్తున్నాను.
He doesn't even pray that all of you will have better health.
మీ అందరికి మంచి ఆరోగ్యం ఉండాలని కూడా ఎప్పుడు ప్రార్థన చేయలేదు.
But if you were to look at all the prayers that believers pray nowadays,
కానీ ఈ రోజుల్లో విశ్వాసులు అందరూ చేసే ప్రార్థనలు మనం గమనించినట్లయితే,
these are the things they pray for.
వారు ప్రార్థన చేసేది వీటి గురించే.
They go to some servant of God, please pray that I'll get this job.
వాళ్ళు ఒక దైవదాసుని దగ్గరికి వెళ్ళి నాకు ఈ మంచి ఉద్యోగం వచ్చినట్టు ప్రార్థన చేయండి అంటారు.
Please pray I'll get a visa for some country.
లేకపోతే ఒక దేశానికి వెళ్ళడానికి వీసా రావాలి ప్రార్థన చేయమంటారు.
Please pray that my son will get a good marriage partner.
మా అబ్బాయికి మంచి వివాహ భాగస్వామి వచ్చినట్లు ప్రార్థన చేయమంటారు.
And many earthly things, I get a better house,
అనేక భూ సంబంధమైన వస్తువులు, నాకు మంచి ఇల్లు కావాలి.
Even if they don't say it, that is in their heart.
వాళ్ళు పైకి చెప్పకపోయినా వాళ్ళ హృదయాల్లో ఉండేది అదే.
Some people don't say it because they say, if I say it, I will look like an unspiritual person.
వాళ్ళు పైకి చెప్పరు ఎందుకంటే ఒకవేళ మాట చెప్తే నన్ను అంత ఆత్మీయుడు అనుకోరని.
But they have it in their heart.
కానీ వాళ్ళ హృదయాల్లో అవే ఉంటాయి.
Now I'll tell you how God takes care of his children.
దేవుడు తన బిడ్డలను ఏ విధంగా చూసుకుంటాడు నేను చెప్తాను.
Jesus said, you seek God's kingdom first and the other things will be added to you.
నీవు దేవుని రాజ్యాన్ని మొదట వెతికితే అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని యేసు ప్రభు చెప్పారు.
All the earthly things we need, God says, that is like a bonus I'll give you.
మనకు అవసరమైన ప్రతి భూ సంబంధమైన వస్తువుని మీకు ఉచితంగా నేను ఇస్తాను అంటున్నాడు ప్రభు.
See, like you work in an office.
మనం ఆఫీసులో పనిచేస్తుంటాం.
They tell you, this is your salary.
మీ జీతం ఎంత నెలకు?
But they will not tell you how much bonus you get because that depends on how the company does.
Meeku enta bonus isthamani vallu chepparu adi aa company e vidhanga chestundo dani battu untundi.
Some companies zero bonus.
Konni company lu asalu bonus evaru.
Some companies 1 month salary bonus at the end of the year.
కొన్ని కంపెనీలు ఏమో సంవత్సరం చివరన ఒక నెల జీతం బోనస్ గా ఇస్తారు.
Some good companies may give more bonus.
కొన్ని మంచి కంపెనీలు ఇంకా ఎక్కువ బోనస్ గా ఇస్తారు.
But none of you work for bonus.
కానీ బోనస్ కోసం ఎవరు మీలో పనిచేయరు.
You work for a salary.
మీరు జీతం కోసం మాత్రమే పనిచేస్తారు.
When you go for an interview,
మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు
యూ డోంట్ ఆస్క్ వాట్ ఇస్ మై బోనస్, యూ ఆస్క్ వాట్ ఇస్ మై సాలరీ.
నాకు ఎంత బోనస్ ఇస్తారని మీరు అడగరు, కానీ ఎంత జీతం ఇస్తారని అడుగుతారు.
సీ, సాలరీ ఇస్ ద మెయిన్ మంత్లీ థింగ్, బోనస్ ఇస్ అన్ ఎక్స్ట్రా, యూ మే గెట్ ఇట్, యూ మే నాట్ గెట్ ఇట్.
జీతం అనేది ప్రతి నెల వచ్చేది, బోనస్ అనేది నీకు వస్తుందో రాదో ఎంత వస్తుందో కూడా తెలియదు.
నౌ ఫర్ వరల్డ్లీ పీపుల్,
ఈ లోకస్తులకైతే
ద సాలరీ దే వాంట్ ఫ్రమ్ గాడ్ ఇస్ ఎర్త్లీ థింగ్స్.
దేవుని దగ్గర నుండి వాళ్ళు అడిగే జీతం ఏంటంటే ఈ భూ సంబంధమైన వస్తువులు.
వరల్డ్లీ క్రిస్టియన్స్,
వాళ్ళు లోక సంబంధమైన క్రైస్తవులు.
లార్డ్, ఐ గివెన్ మై హార్ట్ టు క్రైస్ట్ నౌ.
ఓ ప్రభువా, నేను ఇప్పుడు నా హృదయాన్ని మీకు ఇచ్చాను.
ఐ వాంట్ ఎ సాలరీ,
నాకు ఇప్పుడు జీతం కావాలి.
దట్ ఇస్ హౌస్,
అదేంటంటే ఇల్లు,
గుడ్ జాబ్,
మంచి ఉద్యోగం,
రెగ్యులర్ ప్రమోషన్,
ఎప్పుడు పదోన్నతులు,
మై చిల్డ్రన్ మస్ట్ డూ వెల్ ఇన్ స్కూల్,
నా పిల్లలందరూ పాఠశాలలో బాగా చదవాలి,
దే మస్ట్ గెట్ గుడ్ జాబ్స్, గుడ్ మ్యారేజ్ పార్ట్నర్స్,
వాళ్ళందరికి మంచి ఉద్యోగాలు రావాలి, మంచి జీవిత భాగస్వాములు రావాలి,
సో మెనీ ఎర్త్లీ థింగ్స్, ఐ ఆల్సో వాంట్ ఎ కార్,
ఇవన్నీ భూ సంబంధమైన వస్తువులు, నా కారు కూడా కావాలి.
మై కార్ ఇస్ నౌ ఓల్డ్, ఐ వాంట్ ఎ న్యూ కార్,
నా పాత కారు అయిపోయింది, ఇప్పుడు కొత్త కారు కావాలి.
లార్డ్, దిస్ ఇస్ మై సాలరీ,
ఓ ప్రభువా ఇది నా జీతం.
దట్ ఇస్ ఎ వరల్డ్లీ బిలీవర్,
వాళ్ళు లోక సంబంధులైన విశ్వాసులు.
Now here is a spiritual believer.
ఇక్కడ ఆత్మ సంబంధమైన విశ్వాసి ఉన్నాడు.
You know what he wants as salary?
అతనికి జీతంగా ఏమ అడుగుతాడు తెలుసా?
Lord, I want to overcome sin in my life.
ఓ ప్రభువా, నా జీవితంలో పాపాన్ని నేను జయించాలి.
I'm such a slave to anger.
ఓ ప్రభువా, కోపానికి ఎంతో బానిసగా నేను ఉన్నాను.
To dirty thoughts.
మురికి తలంపులకు.
To pornography.
భూత చిత్రాలకు.
And anxiety.
ఎప్పుడు నేను చింతపడుతూ ఉన్నాను.
And I complain so much at home.
ఓ ప్రభువా, నా ఇంట్లో ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయి నాకు.
Please give me my salary to free me from these sins.
ఓ దేవా, ఈ పాపములన్నిటిని విడుదల దయచేసి అది నాకు జీతంగా ఇవ్వు.
And give me your nature.
మరియు మీ స్వరూపమును స్వభావమును నాకు ఇవ్వండి.
That is my salary.
అదే నా జీతం.
And you know what God does?
దేవుడు ఏం చెప్తాడు తెలుసా?
He gives him his salary.
ఒక జీతంగా మనకి ఇస్తాడు వాటిని.
And he also gives a bonus.
బోనస్ కూడా ఇస్తాడు అప్పుడు.
The bonus is house, job, car, all the other things.
బోనస్ ఏంటంటే ఇల్లు, ఉద్యోగం, కారు ఇలాంటివన్నీ.
What worldly believers are seeking as salary, the spiritual believer just gets as a bonus.
కాని లోక సంబంధమైన క్రైస్తవులైతే అదే జీతంగా వెతుకుతున్నారు, కానీ ఆత్మ సంబంధులైన విశ్వాసులకు అది బోనస్.
So isn't it better to seek God's kingdom first?
దేవుని రాజ్యాన్ని మొట్టమొదట వెతకటం మంచిది కాదా?
Because then you get God's kingdom plus these other things.
అప్పుడు నీకు దేవుని రాజ్యం వస్తుంది, ఇవన్నీ కూడా అనుగ్రహించబడతాయి.
I'm telling you, that's been my experience.
ఇది నా అనుభవం, అందుకే నేను చెప్తున్నాను.
I became a believer 56 years ago.
56 సంవత్సరాల క్రితం నేను విశ్వాసిగా మారాను.
I was in the navy and I wanted to go right to the top of the navy.
నేను నావికాదళంలో పనిచేస్తుండేవాడిని, నేను ఉన్నత స్థానానికి వెళ్ళాలనుకున్నాను.
బట్ వెన్ జీసస్ కేమ్ ఇంటు మై హార్ట్,
కానీ యేసుక్రీస్తు ప్రభు నా హృదయంలోకి వచ్చిన తర్వాత,
నౌ లార్డ్, ఐ డోంట్ వాంట్ దట్ సాలరీ టు గో టు బికమ్ అడ్మిరల్.
ఓ ప్రభువా, నేను ఏదో అడ్మిరల్ అవ్వాలని ఉన్నత స్థానానికి వెళ్ళాలని లేదు ఇప్పుడు.
ఐ వాంట్ టు ప్లీజ్ యు,
నేను నిన్ను సంతోష పెట్టాలనుకుంటున్నాను.
ఐ వాంట్ యువర్ నేచర్.
ఓ ప్రభువా, నీ స్వభావం నాకు కావాలి.
బట్ గాడ్ గేవ్ మీ ఇనఫ్ ఫర్ మై నీడ్స్.
కానీ దేవుడు నా అవసరాలన్నింటినీ తీర్చాడు.
And 5 years later,
5 సంవత్సరాల తర్వాత,
God said, I want you to leave your job.
నీవు ఉద్యోగం విడిచిపెట్టాలని నేను కోరుకుంటున్నాను.
Serve me full time.
నన్ను పూర్తి కాలపు క్రైస్తవ పనివానిగా నీవు సేవ చేయాలి.
And I tried to leave and the navy will not let me go for 2 years.
నా నావికా దళానికి రాజీనామా చేశాను, కానీ 2 సంవత్సరాల వాళ్ళని విడిచిపెట్టలేదు.
Finally, in 1966, about 50 years ago, they let me go.
మొత్తానికి 50 సంవత్సరాల క్రితం 1966లో నన్ను విడిచిపెట్టారు వాళ్ళు.
అండ్ దెన్ ఆల్ ద మనీ ఐ ఎర్న్డ్ ఇన్ 8 ఇయర్స్ ఇన్ ద నేవీ ఐ గేవ్ అవే ఫర్ గాడ్స్ వర్క్.
ఆ తర్వాత 8 సంవత్సరాల్లో నేను ఏదైతే డబ్బు సంపాదించానో దేవుని పని నిమిత్తం నేను ఇచ్చివేశాను.
అండ్ ఐ వాక్డ్ అవుట్ ఆఫ్ ద నేవీ విత్ అ జీరో బ్యాంక్ అకౌంట్.
నేను నావికా దళం నుంచి నా అకౌంట్ లో ఏ డబ్బులు ఏ మాత్రం లేకుండా బయటకు వచ్చాను.
Said, Lord, now I'm going to live for your kingdom.
ఓ ప్రభువా, ఇప్పుడు నీ రాజ్యం గురించి నేను బ్రతుకుతాను.
And you said, if I seek your kingdom first, you will add everything I need on this earth.
నీ రాజ్యాన్ని వెతికితే ఈ భూమి నాకు కావాల్సిన అన్ని మీరు ఇస్తానని వాగ్దానం చేశారు ప్రభువా.
And in the beginning God gave me very little.
ప్రారంభంలో నాకు ఎంతో కొంచెం ఇచ్చాడు ప్రభు.
My monthly income was 15% of what I was earning in the Navy.
నేను ఏదైతే నావికా దళంలో సంపాదిస్తున్నానో అందులో కేవలం 15% నా నెల ఆదాయం ఉండేది.
Very little. My wife and I were very poor.
ఎంతో కొంచెము నేను నా భార్య ఎంతో బీదవాళ్ళంగా ఉన్నాం.
But we did not starve.
అయినా కానీ మేము పస్తులు ఉండలేదు.
We had to live very simply.
మేము ఎంతో సామాన్యంగా బ్రతికాం.
It was a small circle, my income.
దేవుడు మాకిచ్చిన ఆదాయంలో ఆ చిన్న కక్షలో
God was testing us.
దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు.
When God gives you a small income, he's testing you to see whether you will be content and happy or you will always complain.
దేవుడు నీకు చిన్న ఆదాయాన్ని ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. నీవు అందులో సంతోషంగా ఉన్నావా, తృప్తి పడుతున్నావా, లేక ఫిర్యాదులు చేస్తున్నావా, సణుగుతున్నావా?
We never complained.
నేను ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు.
We never borrowed.
నేను ఎప్పుడూ అప్పు చేయలేదు.
We never got into debt.
నేను ఎప్పుడూ అప్పుల్లో పడలేదు.
Many things we could not buy because we didn't have the money.
అనేకమైన మేము కొనలేకపోయి ఎందుకంటే మాకు డబ్బులు లేవు.
We had no credit card, we could not buy many things.
మా క్రెడిట్ కార్డు లేవు, ఆ క్రెడిట్ కార్డు ఉపయోగించి ఏమీ కొనలేదు మేము.
We were happy with what we had.
మేము ఏదైతే కలిగి ఉన్నామో దానిలో తృప్తి చెందాం.
And God tested us like that for about 3 years.
3 సంవత్సరాలు దేవుడు పరీక్షించాడు వాటిలో మమ్మల్ని.
Then he made the circle little bigger.
ఆ తర్వాత ఆ కక్షను ఇంకొంచెం పెంచాడు.
That means he gave me a little more.
ఇంకొంచెం ఆదాయాన్ని ఇచ్చాడు.
Still much less than what I was getting in the Navy.
అయినా కూడా నేను నావికా దళంలో సంపాదించిన దానికంటే అది ఇంకా తక్కువే.
But it was enough.
అయినా సరిపోయినంత ఇచ్చాడు.
Then we had one child, 2 sons, like finally we had 4 sons.
ఒక బిడ్డ పుట్టాడు, తర్వాత రెండో కుమారుడు, ఆ విధంగా 4 కుమారులు పుట్టారు.
Every son is a gift of God.
ప్రతి కుమారుడు కూడా దేవుడు అనుగ్రహించిన బహుమానమే.
If it's a gift of God, he will help us to feed it, clothe it, educate it.
అది దేవుడి బహుమానం అయితే దేవుడే వాళ్ళకి కావాల్సిన వస్త్రాలను, అన్నపానములను అన్నిటిని ఇస్తాడు, చదివిస్తాడు.
And I said, Lord, I will never use my gift to make money.
నేను ప్రభుతో చెప్పాను, ప్రభా మీరు నాకు ఇచ్చిన వరాన్ని నేను ఏదో డబ్బులు సంపాదించుకోవడానికి ఎప్పుడు వాడను.
God had given me a gift of preaching when I was 23 years old.
నాకు 23 సంవత్సరాలు ఉన్నప్పుడే దేవుడు నాకు బోధించే వరాన్ని ఇచ్చాడు.
And I was preaching to 5000 people sometimes.
కొన్నిసార్లు నేను 5000 మందికి బోధించేవాడిని ఆ వయసులో.
And it would have been very easy to use my gift to go and preach in rich churches.
ఆ విధంగా నా వరాన్ని ఉపయోగించుకొని బాగా ధనవంతులున్న సంఘాలకు వెళ్లి బోధించడం ఎంత సులభమే.
But I never went to the rich churches.
ఆ విధంగా ధనవంతులున్న సంఘానికి ఎప్పుడు వెళ్ళలేదు.
I went to work among students who had no income.
నేను ఎవరైతే విద్యార్థులుగా ఉన్నారు వాళ్ళ మధ్య వెళ్ళి పనిచేసేవాడిని, వాళ్ళకేం ఆదాయం ఉండదు.
I went to the poor villages in Tamil Nadu where poor people were there.
తమిళనాడులోని బీద ప్రజల దగ్గరికి వెళ్లి సువార్త చెప్పేవాడిని, వాళ్ళు ఎంతో బీదవాళ్ళు.
I said, Lord, all the big preachers go to the cities, please send me to the villages.
వదేవి గొప్ప బోధకులందరూ పట్టణాలకు వెళ్తారు, నన్ను పల్లెటూర్లకు పంపించమని అడిగాను.
There are very needy people there, nobody goes to them.
ఓ ప్రభు, అక్కడ ఎంత అవసరం ఉన్న ప్రజలు ఉన్నారు, ఎవరు వెళ్ళట్లేదు అక్కడకు.
So God took me at my word.
దేవుడు నా మాటలను తీసుకొని.
And now today most of our churches are in the poor villages of Tamil Nadu.
ఇప్పుడు మనం చూసినట్లయితే మా సంఘాల్లో అనేక సంఘాలు తమిళనాడులోని బీద గ్రామాల్లో బీద ప్రజల మధ్య ఉన్నాయి.
They cannot give you any money.
వాళ్ళు ఏం డబ్బులు ఇవ్వలేరు మనకు.
They are very poor. They are struggling themselves to eat 1 or 2 meals a day.
వాళ్ళు ఎంతో బీద వాళ్ళు, రోజుకు 2 పూట్ల కూడా తినే పరిస్థితుల్లో లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.
What a joy it has been to serve them, never to take 1 rupee from any of them.
వాళ్ళ దగ్గర నుండి ఎవరిని ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వాళ్ళకి సేవ చేయటం ఎంత భాగ్యమో కదా.
మై సాలరీ ఇస్ గాడ్స్ నేచర్.
నా జీతం ఏంటంటే దేవుని స్వభావమే.
దట్స్ వాట్ హి గివ్స్ మీ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ సర్వింగ్ హిమ్.
నేను ఆయనకు సేవ చేసినందుకు దేవుడు నాకు ఇచ్చేది అదే.
ఐల్ షో యూ దట్ ఫ్రమ్ స్క్రిప్చర్.
లేఖనాల్లో నుండి మీకు చూపిస్తాను.
వెన్ వి సర్వ్ గాడ్ దట్ ఇస్ ద సాలరీ వి గెట్.
దేవునికి మనం సేవ చేసినప్పుడు మనకు వచ్చే జీతం అదే.
I don't know whether you read these verses. Romans chapter 6.
Roma 6. నేను ఈ వచనాలు చదివారలే తెలియదు.
Romans 6.
Roma 6.
Verse 22.
Roma 6, 22.
First of all, it says here, you are saved from sin.
ఇక్కడ ఇప్పుడు పాపము నుండి మీరు విమోచించబడి ఉన్నారు.
That is the first step.
అది మొట్టమొదటి.
I must be free from sinful habits.
పాపభరితమైన అలవాట్లను నేను విడిపించబడాలి.
Second, it says here, I become a slave of God.
తర్వాత నేను దేవునికి దాసునిగా అయ్యాను.
That's the second step.
అది రెండో మెట్టు.
I serve God.
నేను దేవుని సేవిస్తున్నాను.
And when I serve God, it says here, this is the benefit I get.
నేను దేవునికి సేవ చేస్తున్నప్పుడు మీకు వచ్చే ఫలం ఇది.
What is that?
ఏంటి ఆ ఫలం?
Not money.
డబ్బులు కాదు.
Sanctification.
పరిశుద్ధత.
Have you seen that? The salary for serving God is holiness.
దేవునికి సేవ చేసినందుకు ప్రతిఫలంగా వచ్చేది పరిశుద్ధతని మీరు చూసారా?
How many of you can honestly say that you saw that verse before in your life?
మీ జీవితంలో ఇంతకు ముందు ఈ వచనాన్ని ఈ విధంగా చూసినట్లు ఎంతమంది నిజాయితీగా చెప్పగలరు?
మోస్ట్ పాస్టర్స్ సర్వ్ గాడ్ ఫర్ మనీ.
అనేక మంది పాస్టర్లు దేవుని సేవ ఎందుకు చేస్తారంటే వాళ్ళకి డబ్బులు కావాలని.
ఐ సర్వ్ గాడ్ ఫర్ హోలీనెస్.
నేను దేవునికి ఎందుకు సేవ చేస్తానంటే పరిశుద్ధత కావాలని.
యు సే దెన్ హౌ డు ఐ లివ్?
మరి మీరు ఏ విధంగా జీవిస్తారు?
వెన్ ఐ సీక్ గాడ్స్ కింగ్డమ్ ఫస్ట్, హీ జస్ట్ థ్రోస్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ అస్ బోనస్.
నేను దేవుని రాజ్యాన్ని మొట్టమొదటి వెతికినట్లయితే నాకు కావాల్సినవన్నీ కూడా దేవుడు ఒక బోనస్ గా ఇస్తాడు నాకు.
To feed my children, clothe my children, educate my children, it's all a bonus.
నా బిడ్డలను పెంచడానికి వాళ్ళకి కావాల్సిన అన్నపానములను వస్త్రములను చదివించడానికి అవన్నీ కూడా.
And what is my salary?
మరి నా జీతం ఏంటి?
Holiness.
పరిశుద్ధత.
It's best to serve God for this salary.
ఈ జీతం కోసం దేవుని సేవ చేయడం ఎంత ఉత్తమం.
And he keeps on increasing this salary.
ఆ తర్వాత ఆయన జీతం పెంచుతూ ఉన్నాడు.
You know, like you get an increment in your job every year.
మీకు తెలుసు మీ ఉద్యోగంలో మీకు ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్లు వస్తుంటాయి.
I also get increment in my job.
నా ఉద్యోగంలో కూడా నాకు ఇంక్రిమెంట్లు వస్తూ ఉన్నాయి.
Every year.
ప్రతి సంవత్సరం.
Little more holiness.
ఇంకొంచెం పరిశుద్ధత.
Little more.
ఇంకొంచెం పరిశుద్ధత.
Little more.
ఇంకొంచెం.
I've been getting a salary for 40 years, increment every year.
40 సంవత్సరాల నుండి కూడా నాకు ఆ విధంగా జీతం వస్తుంది, ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ వస్తుంది.
Not money like many of you.
మీలాగా డబ్బులు కాదు.
You serve God, your fruit is holiness.
మీరు దేవుని సేవ చేస్తే దాని ఫలం ఏంటంటే పరిశుద్ధత.
And it keeps increasing.
అది పెరుగుతూనే ఉంది.
And my earthly needs are met.
మరి నా భూ సంబంధమైన అవసరాలన్నీ తీర్చబడ్డాయి.
What is use getting more money than I need?
నాకు అవసరమైన దానికంటే ఎక్కువ డబ్బులు వస్తే ఉపయోగం ఏంటి?
దట్ ఇస్ జస్ట్ టు కీప్ ఇన్ ద బ్యాంక్.
అవి బ్యాంక్ అకౌంట్ లో వేసుకోవడానికి.
అండ్ సే ఓ ఇఫ్ గాడ్ లెట్స్ మీ డౌన్ దెన్ ఐ కెన్ గెట్ ఫ్రమ్ ద బ్యాంక్.
ఒకవేళ దేవుడు నన్ను కాపాడకపోతే కనీసం బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు అని.
గాడ్ ఇస్ నాట్ గోయింగ్ టు లెట్ మీ డౌన్.
కానీ దేవుడు నన్ను ఎప్పుడు ముంచివేయడు.
సో ఐ సే లార్డ్ టేక్ కేర్ ఆఫ్ మై నీడ్స్, దట్స్ ఆల్ ఐ నీడ్.
ఓ దేవా నా అవసరాలు తీర్చబడితే చాలు.
అండ్ ఐ డోంట్ వాంట్ టు బి ఎ బెగర్.
కానీ నేను అడుక్కునే వాళ్ళగా ఉండాలనుకోవట్లేదు.
ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ మెన్.
మనుషుల మీద ఆధారపడాలనుకోవట్లేదు.
You are the richest person in the universe, my father.
Oh prabha, ee prapanchalo chusinatlayite mere dhanavantudu, meer na tandri.
Why should I look to poor human beings to help me?
Ento bedavaraina ee manushula vaipu nenu enduku choodal sahayam kosam?
The richest person on earth is a beggar compared to God.
Devunto polchi chusinatlayite ee bhoomi meda unna achyanta dhanavantudu oka adukkunde bhikshagaadu.
All these pastors who go after rich believers.
Ee pastorlandaru kuda dhanavantulaina viswasulu ante padutu untaru.
They don't know God.
వాళ్ళకి దేవుడు తెలియదు.
దే ఆర్ గోయింగ్ ఆఫ్టర్ దీస్ బెగర్స్.
వాళ్ళు ఈ భిక్షగాళ్ళ వెంట పరిగెడుతున్నారు.
పూర్ పీపుల్.
ఈ బేదవాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళు.
ఇన్ గాడ్స్ ఐస్ ద రిచెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్ ఇస్ లైక్ ఎ బెగర్.
దేవుని దృష్టిలో ఈ భూమి మీద అత్యంత ధనవంతుడు ఒక భిక్షగాళ్ళలా ఉంటాడు.
సో ఐ డోంట్ గో టు దోస్ బెగర్స్.
నేను ఆ భిక్షగాళ్ళ దగ్గరికి వెళ్ళను.
I go to the richest person in the universe, that's my father.
ఈ ప్రపంచం అంతట్లో కూడా అత్యంత ధనవంతుడైన నా తండ్రి దగ్గరికి నేను వెళ్తాను.
You tell me, I remember when I was leaving the Navy in 1966
1966 లో నావికా దళం నుండి రాజీనామా చేసి బయటకు వచ్చేటప్పుడు నాకు గుర్తుంది.
Some of my friends in the Navy,
నావికా దళంలో ఉన్న నా స్నేహితులు కొంతమంది,
asked me a question.
ఈ ప్రశ్న అడిగారు.
So who's going to pay you when you serve God?
మరి దేవునికి సేవ చేస్తుంటే మరి నీకు జీతం ఎవరు ఇస్తారు?
I said, who paid me when I served the Navy all these 8 years?
ఈ 8 సంవత్సరాలు నావికా దళంలో పని చేస్తుంటే నాకు జీతం ఎవరు ఇచ్చారు?
Didn't the Navy give me my salary first of every month promptly?
Navika dalam varu prati nela modati roje naaku jeetam ivvaleda?
They said yes.
Avunu ani chepparu.
Let me ask you another question.
Inko prashna adugutanu.
Is God less faithful than the Navy?
Ee Navika dalam varikante devudu inka nammadagina vada?
Impossible.
Asadhyam.
The God I serve is more faithful than any employer that any of you have.
నేను సేవ చేసే దేవుడు మీరు ఎవరి కింద పనిచేస్తున్నారో వారందరికంటే కూడా ఎంతో శ్రేష్ఠుడు, నమ్మదగిన వాడు.
Sometimes we read in the paper that some company did not pay their employees for 2-3 months.
కొన్నిసార్లు మన వార్తాపత్రికలో చదువుతుంటాం కొంతమందికి 2-3 నెలల జీతం ఇవ్వలేదని కొన్ని కంపెనీలు.
Even some airlines did not pay their staff for 2-3 months.
కొన్ని విమాన సంస్థలు కూడా వాళ్ళకి 2-3 నెలల జీతం ఇవ్వలేదని మనం చదువుతుంటాం.
These airlines and all, we think they are very rich people.
మనం అనుకుంటాం ఈ విమాన సంస్థలన్నీ కూడా ఎంతో ధనవంతులని.
But they didn't pay their staff for 2-3 months.
కానీ వాళ్ళకింద పనిచేసే వాళ్ళకి 2-3 నెలల జీతాలు ఇవ్వలేదు వాళ్ళు.
But that never happens with God.
కానీ దేవునితో అది ఎప్పుడు జరగదు ఆ విధంగా.
He always takes care of his children.
ఎల్లప్పుడూ తన బిడ్డల యొక్క అవసరాలను తీరుస్తాడు ఆయన.
He took care of Jesus.
యేసుక్రీస్తు ప్రభు యొక్క అవసరాలను తీర్చాడు.
He took care of the apostles.
అపొస్తల అవసరాలను తీర్చాడు.
In 2000 years he's taken care of every servant of God.
ఈ 2000 సంవత్సరాలు కూడా దేవుని సేవ చేసు ప్రతి దైవ దాసుని యొక్క అవసరాలను తీర్చాడు.
Even missionaries who have gone to remote jungles and islands where there were no believers, God took care of them.
అడవుల్లో ద్వీపాల మధ్య పనిచేసే వారిని కూడా దేవుడు అవసరాలు తీర్చాడు.
మెనీ ఆఫ్ us don't have faith in such a God.
అటువంటి దేవుని మీద మనలో అనేక మందికి విశ్వాసం లేదు.
Our faith is in our company.
మన విశ్వాసం మన కంపెనీ మీద ఉంది.
The God of this world has blinded our eyes to the glory of Jesus Christ.
క్రీస్తు యొక్క మహిమను చూడకుండా యుగ సంబంధమైన దేవత మన కన్నులకు గురుడితనం కలుగజేశాడు.
So I want to explain to you in today the gospel of the glory of Jesus Christ.
క్రీస్తు మహిమను కనపరచు ప్రకాశమైన సువార్త ప్రకాశమానం అంటూ నేను చూపిస్తాను ఈ రోజు.
All of you have heard many times the gospel of the forgiveness of sin.
పాప క్షమాపణ గురించిన సువార్త మీలో అనేక మంది అనేక సార్లు విన్నారు.
But we read that in 2 Corinthians 4 the gospel of the glory of Jesus Christ.
2 Corinthians 4 lo Christu mahimanu kanaparchu suvartha.
Satan blinds people, they don't see it.
Dani chodakunda Satanu manushulu yokka kannulaku gridithanam kalugesadu.
I believe many of you are blinded to it.
Meelo aneka mandi daniki griddivarai unnaru ani cheptunanu.
Even though I was born again in 1959.
1959 lo nenu tirigi janminchinappatiki
for 16 years I did not see after that the glory gospel of the glory of Christ.
Christu mahimana kanaparchu suvartha 16 samvatsaralu nenu chodaledu.
I was like the Israelites who came out of Egypt but did not enter Canaan.
Egyptu nunchi Israelu vacharu kaani Canaan loki praveshinchaledu aa vidhanga unnanu nenu.
You know that story in the Old Testament.
Patha nibandhanalo unna katha meeku telusu.
The gospel that Moses preached to them.
Moshe vallaku prakatinchina suvartha.
I said that yesterday.
Ninnu nenu cheppanu.
God says
దేవుడు ఏ విధంగా చెప్పాడు,
I will take you out of Egypt, I'll bring you into Canaan.
మిమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి తీసుకొస్తాను, కనానులోనికి ప్రవేశింపజేస్తాను.
Two parts to that gospel.
ఆ సువార్తలో రెండు భాగాలు ఉన్నాయి.
Read that in Exodus chapter 3.
నిర్గమకాండ 3వ అధ్యాయం మీరు చదవచ్చు.
But they experienced only 50% of that.
కానీ అందులో కేవలం 50% వాళ్ళు అనుభవించారు.
They believed.
వాళ్ళు నమ్మారు.
They put the blood outside the door.
వాళ్ళ ద్వారబంధముల మీద రక్తాన్ని పోశారు.
God fulfilled his promise, took them out of Egypt.
దేవుడు ఐగుప్తు నుండి వారిని బయటికి తీసుకొచ్చి తన వాగ్దానాన్ని నెరవేర్చాడు.
After 2 years.
2 సంవత్సరాల తర్వాత
he brought them to Canaan, to the borders of Canaan.
వాళ్ళు కనాను యొక్క సరిహద్దుల్లోకి వచ్చారు.
Now here's the second part of my promise.
ఇప్పుడు నా వాగ్దానంలో రెండో భాగం.
Go in.
లోపలికి వెళ్ళండి.
This land is yours.
ఈ భూమంతా మీదే.
You can take over, all these people will be defeated.
మీరు స్వాధీనపరచుకోవచ్చు, వీళ్ళందరూ ఓడిపోతారు.
They didn't go in.
వాళ్ళు లోనికి ప్రవేశించలేదు.
Why? Only one reason.
ఎందుకంటే ఒకటే ఒక కారణం.
They did not believe.
వాళ్ళు నమ్మలేకపోయారు, వారు అవిశ్వాసం.
Not they were not strong enough. They did not believe in God.
వాళ్ళు బలంగా లేరని కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచలేదు వాళ్ళు.
And so they wandered in the wilderness for 40 years.
కాబట్టి అరణ్యంలో 40 సంవత్సరాలు తిరుగుతూ ఉన్నారు.
Thankfully I wandered only 16 years.
దేవునికి వందనాలు, నేను కేవలం 16 సంవత్సరాలు మాత్రమే తిరిగాను.
Some of you have been wandering many many years.
బహుశా మీలో అనేక మంది ఇంకా ఎన్నో సంవత్సరాలు తిరుగుతూ ఉన్నారేమో.
I know you come out of Egypt.
నాకు తెలుసు మీరు ఐగుప్తులో నుండి బయటకు వచ్చారని.
You believe in the blood of Jesus Christ.
నాకు తెలుసు మీరు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని మీరు నమ్మారని.
Maybe you are also baptized in the Holy Spirit.
బహుశా మీరు పరిశుద్ధాత్మలో కూడా బాప్తిజం పొందారేమో.
Baptism in the Holy Spirit is the cloud that came down when they came out of Egypt.
పరిశుద్ధాత్మలో బాప్తిజం అంటే వాళ్ళు ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము క్రింద నడిచారు.
That is not Canaan.
అది కనాను కాదు.
That cloud was to lead them to Canaan.
ఆ మేఘము కనానులోనికి వారిని వెళ్ళటానికి దారి తీస్తుంది.
The baptism in the Holy Spirit is to lead us to Canaan.
పరిశుద్ధాత్మలో బాప్తిజం మనను కనానులోనికి ప్రవేశింప చేస్తుంది.
But they didn't follow it.
కానీ వాళ్ళు దాన్ని వెంబడించలేదు.
They turned back.
వాళ్ళు వెనక్కి తిరిగారు.
God said you will perish in the wilderness.
దేవుడు చెప్పాడు మీరు అరణ్యంలో నశించిపోతారు.
Many people think baptism in the Holy Spirit is the final thing.
అనేక మంది విధంగా అనుకుంటారు పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇంకా చివరిదని. కాదు.
That's the beginning.
అది ప్రారంభం.
To lead you into the promised land.
వాగ్దాన దేశానికి నిన్ను తీసుకొని వెళ్ళడానికి అది దోహదం చేస్తుంది.
That is the gospel of the glory of Jesus Christ.
అది క్రీస్తు మహిమను కనపరచు సువార్త అంటే అది.
Coming out of Egypt is the gospel of the forgiveness of sin.
ఐగుప్తులో నుండి బయటికి రావడం అంటే మన పాపాలు క్షమించబడతాయనే సువార్త.
And the baptism in the Holy Spirit.
పరిశుద్ధాత్మలో బాప్తిజం.
Which is a gift of God.
అది దేవుని యొక్క వరం.
But the gospel of the glory of Christ is that you can enter the land and defeat all the giants that rule your body.
క్రీస్తును మహిమ క్రీస్తు మహిమను కనపరచు సువార్త అంటే నీవు కనానులోనికి ప్రవేశించి మన దేహములో ఎవరైతే ఆజానుబాహులు ఉన్నారో వారందరిని సంహరించటం.
The land of Canaan is a long strip of land.
కనాను దేశం అంటే ఈ విధంగా పొడవుగా ఉండే భూభాగం.
And that is a picture of your body.
Adini dehaniki sadrishyanga undi.
Think of the land of Canaan like your body.
Kanaanu deshanni ni dehamto polchi chusinatlayite.
And inside this land, this body.
Ee deshamlo ee dehamlo
there are many giants that are ruling.
Aneka mandi aajana baahulu paripalana chestunnaru.
Anger.
Kopam.
Bitterness.
Akshaminchalekapottam.
Complaining.
ఫిర్యాదులు చేయటం,
జెలసీ
అసూయ,
హేట్రెడ్,
ద్వేషించటం,
టెలింగ్ లైస్
అబద్ధాలు చెప్పటం,
లవ్ ఆఫ్ మనీ
ధనాశ,
యాంగ్జైటీ
చింతించటం,
ఫియర్
భయం,
కాంపిటీషన్ విత్ అదర్స్
ఇతరులతో పోటీ పడటం,
అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ డర్టీ సెక్షువల్ హ్యాబిట్స్
మరియు భయంకరమైన లైంగిక సంబంధమైన దురలవాట్లు.
దీస్ ఆర్ ద జాయింట్స్ దట్ రూల్ ఇన్ యువర్ బాడీ.
నీ దేహంలో పరిపాలన చేస్తున్న ఉన్నత దేహులు, ఆజానుబాహులు.
అండ్ దే సే టు యు, యు విల్ నెవర్ కాన్కర్ మీ.
వాళ్ళు నీతో చెప్తున్నారు, నీవు నన్ను ఎప్పటికీ జయించలేవు.
యు కెన్ బిలీవ్ ఇన్ జీసస్ అండ్ గెట్ యువర్ సిన్స్ ఫర్గివెన్.
నువ్వు యేసు ప్రభువును నమ్ముకొని నీ పాపాలు క్షమించబడ్డాయని అనుకోవచ్చు.
But my name is anger. You will never conquer me.
కానీ నా పేరైతే కోపం, నువ్వు నన్ను ఎప్పటికీ జయించలేవు.
My name is sexual impurity. You will never conquer me.
నా పేరు లైంగిక సంబంధమైన అపవిత్రత, నువ్వు ఎన్నటికీ జయించలేవు.
మై నేమ్ ఇస్ ద లవ్ ఆఫ్ మనీ, యు విల్ నెవర్ కాన్కర్ మీ.
నా పేరు ధనాశ, నువ్వు ఎన్నటికీ నన్ను జయించలేవు.
మై నేమ్ ఇస్ యాంగ్జైటీ, యు విల్ నెవర్ కాన్కర్ మీ.
నా పేరు చింతించటం, నువ్వు ఎప్పటికీ నన్ను జయించలేవు.
మై నేమ్ ఇస్ ఫియర్, యు విల్ నెవర్ కాన్కర్ మీ.
నా పేరు భయం, నువ్వు ఎన్నటికీ నన్ను జయించలేవు.
మై నేమ్ ఇస్ అ ఫైటింగ్ హ్యాబిట్, యు విల్ నెవర్ కాన్కర్ మీ.
నా పేరు ఇతరులతో కొట్లాడటం, నువ్వు ఎప్పటికీ నన్ను జయించలేవు.
అండ్ సో ఎవ్రీవేర్ వి సీ బిలీవర్స్ who are defeated by these giants.
కాబట్టి మనం విశ్వాసిని ఎక్కడ చూసినా కూడా ఈ ఆజానుబాహుల చేత ఓడించబడుతూనే ఉన్నారు.
They've got the gospel of the forgiveness of sins.
పాపక్షమాపణ గురించిన సువార్త వాళ్ళకి తెలుసు.
They've come out of Egypt.
వాళ్ళు ఐగుప్తు నుండి బయటికి వచ్చారు.
But they have not entered Canaan.
కానీ వాళ్ళు కనానులోనికి ప్రవేశించలేదు.
Like the Israelites said, oh, the giants are so big, we cannot conquer them.
ఇశ్రాయేలు చెప్పినట్లుగా అక్కడ ఎంతో గొప్ప ఆజానుబాహులు, ఉన్నత దేవుళ్ళు ఉన్నారు, మనం వారిని జయించలేమన్నారు.
That is exactly what most believers are saying.
అనేక మంది విశ్వాసులు అదే చెప్తున్నారు ఖచ్చితంగా.
That is why their home life is so unhappy.
అందుకే వాళ్ళ కుటుంబ జీవితాలు ఎంత అసంతోషంగా ఉన్నాయి.
The way many Christian husbands and wives live in their home is just as bad as non-Christian homes.
అనేక మంది క్రైస్తవ భార్య భర్తలు వాళ్ళ ఇళ్ళలో ఎలా జీవిస్తున్నారంటే, అనేక మంది అవిశ్వాసులు ఏ విధంగా జీవిస్తున్నారు అంతే జీవిస్తున్నారు.
Christian goes to his church.
క్రైస్తవులేమో వాళ్ళ సంఘాలకు వెళ్తారు.
Those people go to the temple or mosque.
వాళ్ళేమో ఏ మసీదులకు లేకపోతే గుళ్ళకు వెళ్తారు.
But when they all go home,
వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత,
the Christian and his wife are fighting just like those people and their wife.
ఆ క్రైస్తవుడు తన భార్య కొట్టుకుంటున్నారు, వాళ్ళు కూడా అదే విధంగా కొట్టుకుంటున్నారు.
What is the difference?
మరి ఏంటి తేడా?
They run after money, they run after money.
వాళ్ళు కూడా డబ్బు వెంట పరిగెడుతున్నారు, వీళ్ళు కూడా డబ్బులు వెంట పరిగెడుతున్నారు.
They tell lies to make money, they tell lies to make.
వాళ్ళు కూడా డబ్బులు సంపాదించడానికి అబద్ధాలు చెప్తున్నారు, వీళ్ళు కూడా డబ్బులు సంపాదించడానికి అబద్ధాలు చెప్తున్నారు.
These people's children cheat in the exam, those people's children cheat in the exam.
వీళ్ళ పిల్లలు కూడా మోసం చేసి చిట్టీలు పెట్టి ఎగ్జామ్లు రాస్తున్నారు, వీళ్ళు కూడా అదే విధంగా పరీక్షలు రాస్తున్నారు.
What is the difference?
ఏంటి తేడా?
డిఫరెన్స్ ఇస్ ఓన్లీ సండే దే గో టు చర్చ్ అండ్ దోస్ పీపుల్ గో టు సమ్ మాస్క్ ఆర్ టెంపుల్.
తేడా ఏంటంటే ఆదివారం వీళ్ళు సంఘానికి వెళ్తారు, వాళ్ళు గుడికో లేకపోతే మసీదుకో వెళ్తారు.
డు యు థింక్ దిస్ ఇస్ ద గాస్పెల్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్?
క్రీస్తు మహిమను కనపరచు సువార్త అంటే ఇదే అని మీరు అనుకుంటున్నారా?
వి గో టు చర్చ్ ఆన్ సండే.
ఆదివారం మనం సంఘానికి వెళ్తున్నాం.
వి డోంట్ రీడ్ ఖురాన్, వి రీడ్ ద బైబిల్.
మనం సంఘానికి వెళ్లి ఖురాన్ చదువు, బైబిల్ చదువుతాం.
వి డోంట్ రీడ్ గీత, వి రీడ్ ద బైబిల్.
మనం భగవద్గీత చదువు, బైబిల్ చదువుతాం.
ఇస్ ద గాస్పెల్?
ఇంకా సువార్త అంటే ఇదేనా?
ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ వాట్ యు రీడ్ ఆర్ విచ్ ప్లేస్ యు గో ఆన్ సండే.
ఆదివారం నువ్వేం చదువుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అనేది కాదు.
అండ్ డ్యూరింగ్ ద వీక్,
మళ్ళా వారంలో,
ఆల్ దీస్ పీపుల్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ ఆర్ వాచింగ్ సమ్ డర్టీ మూవీస్ ఆన్ టెలివిజన్.
ఏ మతానికి సంబంధించిన వాళ్ళు టీవీలో ఆ భూత చిత్రాలు లేకపోతే ఏ సినిమాలు చూస్తూనే ఉంటారు.
వాట్ ఇస్ ద డిఫరెన్స్?
ఏంటి తేడా?
ఇఫ్ యు లుక్ ఎట్ ఆల్ దీస్ పీపుల్ డ్యూరింగ్ ద వీక్, యు కెనాట్ మేక్ అవుట్ హూ ఇస్ అ క్రిస్టియన్ అండ్ హూ ఇస్ నాట్.
ఈ వారంలో వీళ్ళందరినీ మనం ఒకసారి చూసినట్లయితే అందులో ఎవరు క్రైస్తవులో ఎవరు క్రైస్తవులు కాదో మనం చెప్పలేము.
దట్ ఇస్ ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ హస్ బ్లైండెడ్ పీపుల్.
ఈ యుగ సంబంధమైన దేవత ప్రజల యొక్క కన్నులకు గుడ్డితనం కలుగు చేశాడు.
He told them Jesus can only forgive your sin.
ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు కేవలం మీ పాపాలను క్షమించగలడు అంతే.
These bad habits in your life, Jesus is not so strong to conquer them. He cannot conquer
మీ జీవితంలో మీరు కలిగి ఉన్న చెడ్డల వాటిల్ని జయించగలిగే అంత గొప్పవాడు బలవంతుడేం కాదు యేసు ప్రభు అని చెప్తున్నాడు.
You have to keep trying. If you can conquer them, you conquer them.
అను ఏదో ప్రయత్నించు, ఒకవేళ గెలిస్తే గెలుస్తా లేకపోతే లేదు.
Jesus will not help you in all these things.
కానీ వీటన్నిటి యేసు ప్రభు నీకేం సహాయం చేయలేడు.
He only will help you to forgive your sin.
కేవలం నీ పాపాలు క్షమించగలడు ఆయన అంతే.
That's what they told. The devil told those Israelites.
అపవాద ఇశ్రాయేలు కదే చెప్పాడు.
I know God helped you to overcome the Egyptians, but he cannot help you to overcome the Canaanites.
ఐగుప్తులను జయించడానికి దేవుడు మీకు సహాయం చేశాడని నాకు తెలుసు, కానీ కనానీయుల మీద జయం పొందినట్లుగా దేవుడు మిమ్మల్ని చేయలేడు అన్నాడు.
The Canaanites were weaker than the Egyptians.
కనానీయులు చూసినట్లయితే ఐగుప్తుల కంటే ఎంతో బలహీనులు.
How is it they conquered the Egyptians but couldn't conquer the Canaanites?
ఐగుప్తు సైన్యాన్ని వాళ్ళు జయించారు, మరి కనానీయులు ఎందుకు జయించలేకపోయారు?
They didn't have faith.
వాళ్ళకి విశ్వాసం లేదు.
That the God who defeated the Egyptians can defeat the Canaanites.
ఐగుప్తులను ఓడించిన దేవుడు కనానీయులను కూడా ఓడించగలడని విశ్వాసం వారికి లేదు.
Do you have that faith?
మీకు అటువంటి విశ్వాసం ఉందా?
That the God who defeated Satan on the cross can defeat all those bad habits in your life.
కలవరి శిలువలో సైతాను ఓడించిన దేవుడు మీ జీవితంలో మీరు కలిగిన చెడ్డల వాసులన్నింటిని జయించగలడు అని.
Turn with me one more verse about the glory of Jesus Christ.
క్రీస్తు మహిమ గురించి మరొక వచనం చూద్దాం.
2 Thessalonians chapter 2.
థెస్సలోనికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం.
2 Thessalonians chapter 2.
2 థెస్సలోనీయులకు రెండో అధ్యాయం.
If I were to ask you,
వాళ్ళ మిమ్మల్ని ఈ విధంగా
అడగాలనుకుంటే, why has God called you through the gospel?
సువార్త ద్వారా దేవుడు ఎందుకు మిమ్మల్ని పిలిచాడు?
Most of us will say,
అనేక మంది ఏం చెప్తాం అంటే,
God has called me through the gospel to forgive my sins and take me to heaven.
నా పాపాలను క్షమించి పరలోకానికి తీసుకెళ్ళడానికి దేవుడు సువార్త ద్వారా నన్ను పిలిచాడు అని చెప్తాం.
That is your version.
అది నీవు అనుకునేది, నీకు అర్థమైంది.
That is your opinion.
అది నీ అభిప్రాయం.
God has called me through the gospel to forgive my sin and take me to heaven.
దేవుడు సువార్త ద్వారా నన్ను ఎందుకు పిలిచాడు అంటే నా పాపాలు క్షమించి పరలోకానికి తీసుకెళ్ళటానికి అని మీరు అనుకుంటారు.
Now let me tell you what the Bible says why God has called you.
దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం.
Through the gospel.
సువార్త ద్వారా.
2 Thessalonians chapter 2.
2 థెస్సలొనికలకు 2.
Verse 14.
14.
It was for this purpose that he called you through the gospel.
ఇందు నిమిత్తము సువార్త ద్వారా మిమ్మల్ని దేవుడు పిలిచాడు.
Not to take you to heaven.
మిమ్మల్ని ఏదో పరలోకం తీసుకెళ్ళడానికి కాదు.
Not just to forgive your sins.
ఏదో కేవలం మీ పాపాలను క్షమించడానికి కాదు.
You may get the glory of our Lord Jesus Christ.
మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని.
Do you know what is the glory of our Lord Jesus Christ?
యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ అంటే ఏంటో తెలుసా?
It is his nature.
తన స్వభావం.
His nature of purity.
ఆయనలో ఉన్న పరిశుద్ధత.
His nature of humility.
ఆయనలో ఉన్న దీనత్వం.
His nature of freedom from fighting and quarreling with people.
ఇతరులతో పోట్లాడటం జగడమాటం నుంచి స్వాతంత్రం.
His nature which will not even get angry if somebody spits on you.
ఆయన ముఖం మీద ఉమ్మి వేసినా కూడా కోపపడని స్వభావం.
His nature which did not get angry when Judas Iscariot was stealing his money every day.
ప్రతి దినం ఇస్రాయేలు యోధ సంచిలో ఉన్న డబ్బులు దొంగిలిస్తున్నా కూడా ఆయన ఎప్పుడు కోపపడలేదు.
This is the nature of Jesus Christ.
ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వభావం.
A nature that has compassion on poor sinful people.
ఎవరైతే భేద పాపులుగా ఉంటున్నారో వాళ్ళ మీద కనికరం.
A nature that is happy to mix with ordinary poor fishermen instead of big kings like Pilate and Herod.
పిలాతు హేరోదు వంటి గొప్ప గొప్ప వాళ్ళతో కాకుండా చేపలు పట్టుకునే సామాన్యులతో కలవగలటం.
దట్ ఇస్ ద నేచర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్.
అది యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వభావం.
జీసస్ లివ్డ్ ఆన్ ఎర్త్ నాట్ ఓన్లీ టు డై ఫర్ అవర్ సిన్స్.
కేవలం మన పాపముల నిమిత్తం చనిపోవడానికి మాత్రమే ఆయన ఈ భూమి మీద జీవించలేదు.
హీ లివ్డ్ ఆన్ ఎర్త్ టు షో us హౌ గాడ్ వాంట్స్ మ్యాన్ టు లివ్.
ఈ భూమి మీద ఒక మనిషి ఏ విధంగా జీవించాలో అని మాదిరిగా చూపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద జీవించారు.
లెట్ మీ సే దట్ అగైన్.
మరలా నేను చెప్తాను.
Why did Jesus come to earth?
ఎందుకు ఈ భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు?
Most Christians will say to die for my sin.
అనేక మంది క్రైస్తవులు ఏం చెప్తారంటే నా పాపముల గురించి చనిపోవడానికి అని.
Agree, that is step number 1.
అది మొదటి మెట్టు. సరేనండి.
But more than that.
దానికంటే ఎక్కువగా.
He did not have to live for 33 years to die for our sin.
మన పాపాల గురించి చనిపోవడానికి 33.5 సంవత్సరాలు బతకాల్సిన పని లేదు.
If his the only purpose was to die for our sins,
kevalam mana paapamulu gurinchi chanipovatame ayana uddesham aithe,
God could have sent Jesus to earth as a full grown man like Adam. When he made Adam, he didn't make him as a baby.
Appudu yesu prabhuni devudu ee vidhanga chesindadu ante adam laaga poorthiga edigina manushunne pampinchevadu peddavaadiga.
Adam was not a baby when God made him.
Adamuni devudu srushtinchinappudu oka chinna bidduga srushtinchaledu.
Adam was made like a full grown man.
Oka మానవునిగా, ఒక ఎదిగిన మానవునిగా దేవుడు చేశాడు.
And God could have sent Jesus to earth like a full grown man.
యేసుక్రీస్తు ప్రభువును కూడా దేవుడు ఆ విధంగా పంపించగలిగి ఉండేవాడే.
Okay, now go, just live here for 2 or 3 days, go and die for the sins and come back.
సరే, వెళ్ళి ఒక 2-3 రోజులు జీవించి వారి పాపల నిమిత్తం చనిపోయిరా అనొచ్చు.
Finished.
అయిపోయింది.
Why did he have to live for 33.5 years?
ఎందుకు 33.5 సంవత్సరాలు ఆయన జీవించవలసి వచ్చింది?
Why did he have to come as a baby?
ఎందుకు ఒక చిన్న బిడ్డగా జన్మించాల్సి వచ్చింది?
I'll tell you.
Em cheptanu.
Why did he have to grow up as a little boy?
Oka chinna bidduga enduku edagalsi vachindi?
So that he can be an example for all little children how to obey their parents.
Adi endukante chinna biddalandarki maadiri choopinchadaniki tama talli dandulaki e vidhanga vidhey choopinchalo ani.
He couldn't have done that if he had come as a full grown man.
Aina edigina maanavudiga vachinatlayite aa vidhanga cheyagaligunde vaadu kaadu.
we can tell our 4-5 year old children.
మన 4-5 సంవత్సరాల బిడ్డలకు మనం ఈ విధంగా చెప్పొచ్చు.
You know, Jesus was 4-5 years old once.
మీకు తెలుసా, యేసుక్రీస్తు ప్రభు కూడా 4-5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఉన్నాడు ఆయన.
He obeyed his earthly parents Joseph and Mary 100%.
తన భూ సంబంధమైన తల్లిదండ్రులకు మరియా యోసేపులకి 100% విధేయత చూపించాడు.
If you want to be like Jesus, obey your parents.
నువ్వు యేసు వలె ఉండాలంటే నీ తల్లిదండ్రులకు నీవు కూడా విధేయత చూపించాలి.
When Jesus was 17-18 years old,
యేసుక్రీస్తు ప్రభుకి 17-18 సంవత్సరాలు వచ్చిన తర్వాత,
he was tempted in the sexual area just like all 17-18 year olds today.
17-18 సంవత్సరాల పిల్లలకు ఎటువంటి లైంగిక శోధనలు వస్తాయి, ఆయన కూడా శోధించబడ్డాడు.
And he never sinned.
అయినా కూడా ఆయన పాపము చేయలేదు.
Not in thought or look or anything.
తలంపుల్లో కానీ చూపుల్లో కానీ మరి దేంట్లో కానీ.
So that he can be an example for 17-18 year old people today.
తద్వారా ఆయన 17-18 సంవత్సరాల పిల్లలు ఈ నాటి పిల్లలకి మాదిరిగా ఉండలాగున.
When he was 23 years old, he was working as a carpenter.
ఆయనకి 23 సంవత్సరాలు వచ్చినప్పుడు ఒక వడ్రంగి వాడిగా పనిచేసుకుంటూ ఉన్నాడు.
Earning his money.
డబ్బులు సంపాదించుకుంటూ ఉన్నాడు.
He had a widowed mother at home.
విధవరాలైన తల్లి ఉంది ఇంట్లో.
And he had 4 younger brothers and 2 younger sisters.
తర్వాత ఇంకా చిన్నవాళ్ళైన 4 తమ్ముళ్ళు ఉన్నారు, 2 చెల్లెళ్ళు ఉన్నారు.
It was not a small family.
ఇది చిన్న కుటుంబం కాదు అది.
A family of 7 children, Jesus was the eldest.
7 పిల్లల్లో యేసుక్రీస్తు ప్రభువే పెద్దవాడిగా ఉన్నాడు.
So that he can be an example to those who have large families.
కాబట్టి ఎవరైతే పెద్ద కుటుంబాలు కలిగి ఉన్నారో వాళ్ళకు కూడా మాదిరిగా ఉండలాగున.
Those who have to work hard to feed and clothe and educate large family.
వాళ్ళ పెద్ద పెద్ద కుటుంబాలను పోషించుకోవడానికి కష్టపడి పని చేసే వారికి మాదిరిగా ఉండు నిమిత్తం.
How many of you have 7 children?
మీలో ఎంత మందికి 7 పిల్లలు ఉన్నారు?
Jesus home there were 7 children.
యేసుక్రీస్తు ప్రభు యొక్క ఇంట్లో 7 పిల్లలు ఉన్నారు.
A widowed mother.
ఒక విధవరాలైన తల్లి.
He had to go through all those experiences.
ఈ అనుభవాలు ఆకుండా ఆయన వెళ్ళవలసి వచ్చింది.
To be an example for us.
మనకు మాదిరిగా ఉండు నిమిత్తం.
He lived in a poor carpenter's house to be an example for us.
ఒక బేద వడ్రంగి వాని ఇంట్లో ఆయన జీవించాడు, ఎందుకంటే మనకు మాదిరిగా ఉండలాగున.
He worked with his hands.
తన చేతులతో కష్టపడి పని చేశాడు.
He perspired every day when he worked.
ఆయన చెమటోడ్చాడు.
And he earned his living hard through hard work.
ఎంతో కష్టపడి పని చేసి ఆయన బ్రతికాడు.
He had to be careful with money.
డబ్బులతో ఎంతో జాగ్రత్తగా ఉన్నాడు.
He wasn't a rich person.
అనేది గొప్ప ధనవంతుడిగా ఉండలేదు.
He could be an example to poor people.
ఆ విధంగా బేదవారికి కూడా మాదిరిగా ఉండు నిమిత్తం.
I don't think he had a bank account.
నేను అనుకోవట్లేదు ఆయనకి బ్యాంక్ అకౌంట్ ఉందని.
He had to live month by month earning what he could because he had to feed 8 people in the house.
ఇంట్లో 8 మంది ఆయన పోషించాలి, ప్రతి నెల వచ్చేదాంతోనే ఆయన సర్చేసుకోవాల్సి వచ్చేది.
And he lived like that for so many years, at least for 12 years, from 18 to 30.
18 నుంచి 30 సంవత్సరాలు కనీసం 12 సంవత్సరాలు ఆ విధంగా జీవించారు.
To be an example to us.
మనకి మాదిరిగా ఉండు నిమిత్తం.
And then he became a full-time preacher.
ఆ తర్వాత పూర్తి కాలపు పనివానిగా అయ్యాడు.
And he never asked anybody for money.
ఎవరిని డబ్బులు అడగలేదు.
He trusted his father.
తన పరలోకపు తండ్రిని ఆయన విశ్వసించాడు.
So he is an example for full-time workers also.
కాబట్టి పూర్తి కాలపు క్రైస్తవ పనివారికి కూడా మాదిరిగా ఉండు నిమిత్తం.
He went through all these experiences.
ఈ అనుభవాలన్నిటి ద్వారా ఆయన వెళ్ళాడు.
So that he could be an example for all of us.
కాబట్టి మనలో అందరికీ మాదిరిగా ఉండు నిమిత్తం.
So Jesus did not come to earth only to die for our sins.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది కేవలం మన పాపముల నిమిత్తం చనిపోవడానికి మాత్రమే కాదు.
He came to earth to show how God wanted man to live on this earth.
అసలు ఈ భూమి మీద మనిషి ఏ విధంగా జీవించాలి అని చూపించడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువును ఆ విధంగా పంపించారు.
How he wanted children to live.
పిల్లలు ఏ విధంగా జీవించాలి.
Teenagers to live.
తర్వాత యవనస్తులు
17-18 year old.
17-18 సంవత్సరాల కౌమార దశలో ఉన్న యవనస్తులు ఏ విధంగా జీవించాలి.
How we should work and earn our living.
మనం ఏ విధంగా పని చేసుకొని డబ్బులు సంపాదించుకోవాలి.
And if God calls you to full time Christian ministry, how we should do that.
పూర్తి కాలపు క్రైస్తవ పరిచర్యకు ఒకవేళ దేవుడు పిలిస్తే వాళ్ళు ఏ విధంగా ఉండాలి.
When I worked in the navy,
నేను నావికా దళంలో పనిచేసినప్పుడు
జీసస్ వాస్ మై ఎగ్జాంపుల్.
యేసుక్రీస్తు ప్రభువే నాకు మాదిరిగా ఉన్నారు.
ఐ వర్క్డ్ అండ్ ఎర్న్ మై లివింగ్.
నేను కష్టపడి పనిచేసుకుని డబ్బులు సంపాదించుకున్నాను.
అండ్ ఐ గేవ్ వాట్ ఐ కుడ్ ఫర్ ద వర్క్ ఆఫ్ గాడ్.
దేవుని పని నిమిత్తం నేను ఎంత ఇవ్వగలిగితే అంత ఇచ్చాను.
దెన్ వెన్ ఐ లెఫ్ట్ మై జాబ్,
తర్వాత నా ఉద్యోగం విడిచిపెట్టిన తర్వాత ప్రభువుని సేవిస్తున్నప్పుడు
అగైన్ జీసస్ వాస్ మై ఎగ్జాంపుల్.
అయినా కూడా యేసుక్రీస్తు ప్రభువే నాకు మాదిరి.
నెవర్ టెల్ ఎనీబడి యువర్ నీడ్స్.
నా అవసరాలు ఎవరికి నేను చెప్పలేదు.
టెల్ గాడ్ ద ఫాదర్,
తండ్రి అయిన దేవునికి.
లివ్ సింప్లీ,
సామాన్యంగా జీవించు, డబ్బులు వ్యర్థపరచుకోవద్దు.
నెవర్ టేక్ మనీ ఫ్రమ్ పూర్ పీపుల్.
పేదవాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు నేను డబ్బులు
తీసుకో. దిస్ ఇస్ హౌ జీసస్ లివ్డ్.
యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగా జీవించారు.
అండ్ ఈవెన్ ప్రీచింగ్ ఐ ట్రైడ్ టు ఇమిటేట్ జీసస్ ఇన్ ప్రీచింగ్.
బోధించే విషయంలో కూడా ప్రభు ఏ విధంగా బోధించాడో అదే విధంగా అనుకరించడానికి నేను ప్రయత్నించాను.
యు నో జీసస్ ఇస్ అవర్ ఎగ్జాంపుల్ ఇన్ ఎవ్రీథింగ్.
ప్రతి విషయంలో కూడా యేసుక్రీస్తు ప్రభు మనకు మాదిరి.
సో దట్ ఇస్ ద గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విచ్ వి కెన్ గెట్.
మనము పొందదగిన యేసుక్రీస్తు ప్రభు మహిమ అంటే అదే.
హిస్ నేచర్.
ఆయన యొక్క స్వభావం.
See John 1:14.
యోహాను వార్త 1:14.
Where we are told the glory of Jesus Christ.
అక్కడ యేసుక్రీస్తు యొక్క మహిమ గురించి మనం చెప్పబడ్డాం.
The word became flesh and we beheld his glory, the glory as of the only begotten of the Father, full of grace and truth.
ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించిన తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడి మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి.
The glory of Jesus was full of grace and full of truth.
ఇక్కడ క్రీస్తు యొక్క మహిమ అంటే కృప సత్యము.
That is the glory I have to gain in the gospel.
సువార్త ద్వారా నేను పొందదగిన మహిమ అదే.
So when my cup is clean, this is what God fills it with.
ఎప్పుడైతే నా పాత్ర పరిశుభ్రపరచబడుతుందో తర్వాత దానితో దేవుడు నింపుతాడు.
What does it mean, grace and truth?
కృప సత్యము అంటే ఏంటి?
See, when Jesus saw sinful people,
యేసుక్రీస్తు ప్రభువారు పాపులను చూసినప్పుడు,
even a murderer on the cross,
ఆ సిలువ మీద నరహంతకుణ్ణి చూసిన,
when he saw him forgiving, repenting,
ఆయన్ను చూసినా కూడా ఆయన్ను కనికరంతో చూశాడు, తర్వాత మారు మనసు పొందాడు ఆ వ్యక్తి.
You're forgiven, you'll be with me in paradise today.
నీవు క్షమించబడ్డావు, ఈ రోజు నీవు కూడా నాతో పరదేశంలో ఉండవు.
When he saw a woman caught in adultery, everybody wanted to kill her.
వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఆయన చూసినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆమెను చంపడానికి ప్రయత్నిస్తున్నారు.
This is grace, he said, I don't condemn you.
నేను నిన్ను తీర్పు తీర్చట్లేదు, శిక్ష విధించట్లేదు.
That is grace.
అదే కృప.
Don't sin again.
మరలా పాపం చేయకు.
Then there was another woman in Samaria.
ఆ తర్వాత సమరయలో ఒక స్త్రీని చూశాడు.
Who was divorced.
ఆమె విడాకులు తీసుకుంది.
Not once.
ఒకసారి కాదు.
Divorced twice, thrice, four, five times.
రెండు మూడు నాలుగు ఐదు సార్లు విడాకులు తీసుకుంది.
Have you ever met a woman who was divorced five times?
ఐదు సార్లు విడాకులు తీసుకున్న ఒక స్త్రీని ఎప్పుడైనా మీరు కలిశారా?
You'll think, what an immoral woman.
అయ్యో, ఈమె ఎంత జారత్వం కలిగిన స్త్రీ అనుకుంటాం.
And now she is living with a sixth man who is not even her husband.
ఇప్పుడేమో ఆరవ పురుషుడితో జీవిస్తుంది, ఆయన కూడా తన భర్త కాదు.
You won't even talk to such a person.
అలాంటి వాళ్ళతో కనీసం మనం మాట్లాడం.
You will put her out of your church.
మనం సంఘం నుంచి బయటికి పంపించేస్తాం అలాంటి వాళ్ళని.
But Jesus spoke to her.
కానీ యేసుక్రీస్తు ప్రభు ఆమెతో మాట్లాడాడు.
And not only spoke to her.
కేవలం మాట్లాడటం మాత్రమే కాదు.
Led her out of her sinful life.
ఆమె తన పాపభరితమైన జీవితం నుండి బయటికి రావాలని దేవుడు చెప్పాడు.
And made her his witness in Samaria that so many people came to the Lord.
సమరయలో ఒక సాక్షిగా ఆమెను మార్చాడు.
That is grace.
అది కృప.
Very few people have it.
చాలా కొద్ది మంది మాత్రమే దీన్ని కలిగి ఉంటారు.
Be merciful to sinful people.
పాపుల యెడల కనికరం చూపించడం.
Not sinful people who want to live in their sin.
ఇంకా వాళ్ళ పాపాల్లోనే వాళ్ళు ఇష్టపడి జీవించే వాళ్ళ గురించి కాదు.
But even the worst sinners like a murderer, if they want to turn from their sin.
వాళ్ళు ఎంత దౌర్భాగ్యమైన పాపులైనా, ఒక నరహంతకుడైనా, వాళ్ళ పాపం నుండి తొలగాలని వాళ్ళు అనుకుంటే,
Jesus is full of grace.
యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణంగా కృపను కలిగి ఉన్నారు.
But he is also full of truth.
అయినా కూడా ఆయన సత్యమును కూడా కలిగి ఉన్నారు.
When he saw some people making money in the temple, selling and buying things.
దేవాలయంలో వస్తువులు అమ్మటం ద్వారా, కొనటం ద్వారా డబ్బులు సంపాదించుకుంటున్నప్పుడు,
he didn't go and tell them, please you people, you should not do this.
అక్కడికి వెళ్ళి దయచేసి మీరు ఇలా చేయకూడదు, ఇక్కడ బయటికి వెళ్ళండి.
Please take your tables away from here.
ఈ బల్లలన్నీ తీసేయండి.
He never said like that.
ఆ విధంగా చెప్పలేదు.
He made a whip.
ఆయన కొరడాను చేశాడు.
He chased everybody out of that temple.
ఆ కొరడాను తీసుకుని అందరిని పారద్రోలాడు బయటకు.
That is truth.
అది సత్యం.
Many people haven't seen Jesus like that.
అనేక మంది యేసుక్రీస్తు ప్రభువును ఆ విధంగా చూడట్లేదు.
When he saw the Pharisees leading people astray.
ప్రజలను దూరంగా తొలగిపోయేటట్లు చేసే పరిసయ్యులను ఆయన చూసినప్పుడు,
How did he speak to them?
పరిసయ్యులతో ఏ విధంగా మాట్లాడాడు దేవుడు?
He didn't say, oh you Pharisees, you shouldn't speak preach like that.
ఓ పరిసయ్యులారా, మీరు ఏ విధంగా బోధించకూడదు, చెప్పకూడదు. లేదు.
You read Matthew 23.
మత్తయి 23 చదవండి మీరు.
You snakes.
మీరు సర్పములారా.
Generation of vipers. How will you escape the damnation of hell?
సర్ప సంతానమా మీరు, రాబో ఉగ్రత నుండి ఏ విధంగా తప్పించుకోగలరు?
Some people have seen only one side of Jesus.
కొంతమంది కేవలం యేసుక్రీస్తు ప్రభువులో ఒక వైపే చూశారు.
Grace, mercy, forgiving.
కృప, దయ, సత్యం, క్షమించటం.
You know, outside these gyms you see people with muscular bodies.
జిమ్ముల్లో బయట మనం
pictures,
ఆ ఫోటోలు చూస్తుంటాం, బాగా కండలు పెంచుకున్న ఒక వ్యక్తిని.
Have you ever seen a picture of a man with one side all muscle and the other side skin and bones?
ఒకసారి బాగా ఒక సైడ్ ఒక వైపు ఆ కండలు ఉండి, ఒక సైడ్ ఏమో బాగా సన్నగా ఉన్న చేతులను అలా చూశారు ఎప్పుడైనా?
Who will go and join that gym?
అలాంటి జిమ్ కి ఎవరు వెళ్తారు?
That is how some people see Jesus.
యేసు ప్రభువును ఆ విధంగా చూస్తారు కొంతమంది.
One side,
ఒక పక్కే
grace,
కృప,
కంపాషన్,
దయ,
కైండ్,
కనికరం,
హంబుల్,
దీనత్వం.
What about the other side?
మరి ఇంకో పక్క ఏంటి?
ట్రూత్,
సత్యం,
రైచియస్నెస్,
నీతి.
స్టాండింగ్ అప్ అగేన్స్ట్ ఆల్ దిస్ కరప్షన్ ఆఫ్ మనీ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్,
దేవుని యొక్క ఆలయంలో జరుగుతున్న అక్రమాలకు వ్యతిరేకంగా నిలబడటం.
Many people admire those preachers who are always compassionate and kind and good.
ఎల్లప్పుడూ దయ కలిగి కనికరం కలిగి చిన్నగా చెప్పే బోధకులను అనేక మంది అభినందిస్తుంటారు, ప్రశంసిస్తుంటారు.
But if they see a person whipping the people who make pastors who make money,
కానీ ఎవరైతే పాస్టర్లు డబ్బులు సంపాదించినారో దేవుని నిమిత్తం కొరడాన్ని పట్టుకొని బోధకుని,
that is not Christ like.
అది క్రీస్తు స్వరూపంలో లేడంటారు.
We need to see the glory of Jesus Christ.
క్రీస్తు యొక్క మహిమను మనం చూడాలి.
Full of grace and truth.
కృప, సత్యము.
Let me ask you.
ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను.
Supposing you were in the temple that day when Jesus was whipping all the money changers and sending the sheep and the doves and all out.
ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు కొరడా పట్టుకొని వాళ్ళందర్నీ పారద్రోలినప్పుడు, విసిరివేసినప్పుడు మీరు ఉన్నట్లయితే,
and turning the tables and all the money flying around.
ఆ బల్లలన్నీ పడదోసినప్పుడు ఆ డబ్బులన్నీ ఎగురుతూ ఉన్నాయి.
Supposing you were there.
ఒకవేళ ఆ రోజు మీరు ఉండుంటే అక్కడ,
what would you go and tell Jesus?
యేసు ప్రభుకి మీరు వెళ్ళి ఏం చెప్పుండేవాళ్ళు?
I know what some of you will say.
మీలో కొంతమంది ఏం చెబుతారో నాకు తెలుసు.
Lord, you should be more Christ like.
ఓ ప్రభువా, మీరు ఇంకొంచెం క్రీస్తులాగా ఉండాలి.
Imagine telling Jesus to be Christ like.
యేసు దగ్గరికి వెళ్ళి క్రీస్తు లాగా ఉండాలి అని చెప్పడం ఒకసారి
ఊహించుకోండి. That is how blind today's Christians are to the real Jesus Christ.
ఈ నాటి క్రైస్తవులు నిజమైన యేసును చూడకుండా ఆ విధంగా గ్రుడ్డివారుగా ఉన్నారు.
We understand that Jesus would weep at the tomb of Lazarus.
మనకి తెలుసు లాజరు సమాధి దగ్గరికి వెళ్లి యేసు ప్రభు కన్నీళ్లు విడవటం అంటే.
బట్ ద సేమ్ లాజరు జీసస్ హూ వెప్ట్ అట్ ద టూంబ్ ఆఫ్ లాజరు ఆల్సో యూజ్డ్ ద విప్ ఇన్ ద టెంపుల్.
యేసు ప్రభు అయితే లాజరు సమాధి దగ్గర ఏడ్చాడో అదే యేసు ప్రభు దేవాలయం దగ్గరికి వెళ్లి కొరడా తీసుకుని పారద్రోలాడు వాళ్ళను.
దట్ ఇస్ ద ఫుల్ గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్.
యేసు క్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణమైన మహిమ అంటే అది.
అండ్ ద బ్యాలెన్స్డ్ క్రిస్టియన్ ఇస్ వన్ హూ హస్ గాట్ బోత్, నాట్ వన్.
ఒక సమతుల్యత కలిగిన క్రైస్తవుడు ఈ రెండింటిని కలిగి ఉంటాడు, ఏదో ఒకదాని కాదు.
Read the Bible, we see the real Jesus.
Manu nijamuga devuni yokka vakyanni chadutunte nijamaina yesunu chodagalam.
That's the Jesus I want to show you.
Kabatti aa yesune meeku nenu chupinchalanukuntunna.
That's the nature God wants to give you.
Yesu Kristu pravar atuvanti swabhavanni manaki ivvalanukuntunnaru.
Grace,
krupa,
and truth,
satyamu.
How to weep over sinners,
paapalanu gurinchi ee vidhanga edavali,
and how to whip people who make money in the name of God.
దేవుని నామమున డబ్బులు సంపాదించుకుంటున్న వారి మీద కొరడ ఏ విధంగా జడిపించాలి?
Let's pray.
ప్రార్థన చేసుకుందాం.
Heavenly Father.
పరలోకపు తండ్రి.
Please help us to see a clear vision of Jesus and his glory.
ఓ దేవా, నిజమైన యేసుని మేము దర్శించినట్లుగా ఆయన మహిమను చూసినట్లుగా సహాయం చేయండి.
Pray in Jesus name.
యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
Amen.